9 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 5 శీలాలు, 4 వర్చస్సులు. ఇది క్లాసు వింటాం కాదమ్మా. యమ నియమాలు ఎలాగవుతే పతంజలి చెప్పినటువంటి యోగానికి ఇంపార్టెంట్, సత్యయుగానికి కావలసినటువంటి యుగాన్ని పరం పూజ గురుదేవులు మనకి పంచశీలాలు, 4 వర్చస్సులుగా ఇచ్చారు. యోగం అంటే మీకు తెలుసు కదా, ఆత్మ పరమాత్మలో కలవటం. యోగ అనే మాట ఎప్పుడు వాడినా అర్థం అదే. చేత పరం పూజ గురుదేవులు ఏమని చెప్పారు అంటే, కలియుగంలో ఉన్నటువంటి యమ నియమాలు పతంజలి ఇచ్చాడు, యుగం మారింది. యుగం మారినప్పుడు ఆ యుగం యొక్క బేసిక్ ఆధ్యాత్మిక ఆధారణ పంచశీలాలు, 4 వర్చస్సులుగా పరం పూజ గురుదేవులు అందజేశారు. ఇంకా ఇది ఒక యుగానికి గురించి చెప్పబడినప్పుడు ఇంకా మొత్తం సత్యయుగం అంతవరకు ఎన్ని వేల సంవత్సరాలు లెక్క చేసుకోండి. మీరు కావాలంటే టెక్నిక్ తెలుసు కదా, 432,000 సంవత్సరాలు కలియుగం, దానికి రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు అంతా వేసి చేసుకుంటే ఎన్ని లక్షల సంవత్సరాలు అవుతాయి, అన్ని సంవత్సరాలు. అంచేత పరం పూజ గురుదేవుల్ని మహాకాలుడు అని చెప్పటానికి కారణం ఇది. పతంజలి అయితే తెలియదు ఎప్పుడిచ్చాడో పతంజలి యోగాలు, కానీ కలియుగంలో వచ్చింది అది. కలియుగంలో వాడుతూ వచ్చాం మనం. సాధారణంగా మనం సుమారు ద్వాపర యుగం ఎండింగ్లో కృష్ణుడు కూడా ఆ గ్రూప్ వాడే అని చెప్తూ ఉంటాం కనుక. పతంజలి యొక్క యోగము యమ నియమాలతో బేసిక్ అనమాట. యోగం అంటే మళ్ళీ మర్చిపోకండి మీరు, ఆత్మ పరమాత్మ లెవెల్కి డెవలప్ అవడం. ఎప్పుడూ ఆ సంగతాన్ని మర్చిపోండి మీరు. మర్చిపోకపోతే దాన్ని మీకు యోగము అనే పదాన్ని అర్థం చేసుకోలేరు. ఆత్మ పరమాత్మలోకి డెవలప్ అవ్వటం అనేది ఒక యుగంలో జరుగుతూ ఉంటుంది. మంచిది, కలియుగంలో చెప్పినటువంటి ఆ 10 అక్కర్లేదు యమ నియమాలు. పరం పూజ గురుదేవులు మనకి ఇచ్చినటువంటి పంచ శీలాలు, 4 వర్చస్సులు, ఇంకా యోగము. చేత యోగము ఎప్పుడు చేసినా, ఏ యుగంలో జరిగినా, ఎప్పుడు జరిగినా కిందనున్న ఆత్మ పరమాత్మకి వెళ్ళాలి. అంచేత ఇన్నిసార్లు నేను మీకు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తున్నాను అంటే, యమ నియమాలు లేకుండా ఏ విధంగా అవుతే యోగము ఉండదో, పరం పూజ గురుదేవులు ఇచ్చినటువంటి పంచశీలాలు, 4 వర్చస్సులు లేకుండా యోగము ఉండదు సత్యయుగంలో. దానికి చెప్పినటువంటి నియమాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదేదో ఈ క్షణంలో ఏదో ఇప్పుడిప్పుడు మనం చేస్తున్నటువంటివి కాదమ్మా. అది ఆత్మ నుంచి పరమాత్మకు తీసుకువెళ్లేటటువంటి యమ నియమాలు బదులు ఇప్పుడే ఉన్నాయో తెలుస్తుంది కదా, శీలాలు వర్చస్సులు. శీలాలు అంటే మీకు తెలుసు కదా క్యారెక్టర్, వర్చస్ అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క వర్చస్సు. అలా మారింది అది. ఇంకా దాని గురించి మనం చాలా అర్థం చేసుకోవచ్చు, కానీ కావాల్సింది ఏంటి అంటే యమ నియమాలు బదులు ఈ 5 శీలాలు, 4 వర్చస్సులు. మళ్లీ మళ్లీ ఎలాగోతే మనం యమ నియమాల గురించి చెప్తున్నాము, అలా చెప్పి ఉపయోగించగలగాలి. ఎందుకంటే అవి రెండు చేసిన తర్వాతే ఆసన ప్రాణాయామాలు, యమనియమాల తర్వాత ఆసన ప్రాణాయామాలు. సత్యయుగంలో అవే ఉంటాయి, కానీ తేడా ఎక్కడొస్తోంది అంటే యమనియమాలు మారుతున్నాయమ్మా. పంచశీలాలు నాలుగు వర్చస్సులు, అందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అది. దాని తర్వాత మళ్ళా ఆసన ప్రాణాయామాల దగ్గర నుంచి అన్ని అదే టెక్నిక్ లో జరుగుతాయి, కానీ చేసే విధానం మారిపోయింది కదా. అప్పుడు చేసేవన్నీ ఉండేటటువంటి నియమాలు వేరు, సత్యయుగంలో ఉండేటటువంటి నియమాలు మీకు పదం పూజ గురుదేవుడు ఇచ్చేశారు. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదట శ్రమశీలత. ఈ శ్రమశీలత అనేది మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దానికి శ్రమతో పాటు శీలత కలిపారు ఆయన. శ్రమము దాంతో పాటు శీలత, ఇంచేత దాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దాని అంత అర్థం ఎంతెంత వరకు వెళ్ళవచ్చో ఆ క్వశ్చన్లోనే ఉంది. కానీ నేను మీకు చిన్న చిన్నవి ఏం చెప్తాను అంటే, భౌతికమైనటువంటి శ్రమే మనం కరెక్ట్గా చేయటం లేదు. శ్రమ పెద్దగా ఉండదు, మీరు హై పెద్ద పెద్ద స్థితికి వెళ్తున్న కొద్దీ శ్రమ తగ్గుతోంది. కానీ ఇక్కడ పరమపూజ్య గురుదేవులు ఏమని చెప్తున్నారు, భౌతిక శ్రమతో పాటు ప్రాణమయ శ్రమ ఏమిటో తెలుసున, మనోమయ శ్రమ మనకి తెలుసున. సత్యయుగంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో భౌతిక శ్రమ చేసుకుని సరిపోదు కదా. ఇంచేత భౌతిక శ్రమ ఎంత ఎక్కువగా కరెక్ట్గా చేయగలము అనేది భౌతిక శరీరంతోనే మనం పనం ఏం చేయటం లే. ఇంకా మనస్సు యాక్టివ్ అవుతే మీరు ఎంత మనస్సు భౌతిక శరీరం చేయాలో అర్థమైంది కదా. మీ పనులు జరుగుతున్నప్పుడు మీ మనస్సుకు జరిగినటువంటి మానసిక శ్రమ భౌతికంగా జరగాలి. మరి అది ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రాణమయ శరీరం యొక్క శ్రమ తెలుసుకోవాలి. టెంటనే అనుకుంటే ఒకదానికంటే ఒకటి, భౌతిక శరం కంటే ప్రాణమయ శరీరం 10 రెట్లు ఎక్కువ అనుకోండి అన్నాను. అది కరెక్ట్ కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ప్రాణ శరీరం. లెక్క మనం పెట్టుకుంటే మనం లెక్కించుకోలేము. కనీసం ఈ స్టెప్స్ అర్థం చేసుకోండి అమ్మా. ప్రాణమయ శక్తి యొక్క శక్తి మీ భౌతిక శరీరం యొక్క శ్రమ కంటే 10 రెట్లు ఎక్కువ. అంచేత 10 రెట్లు భౌతిక శరీరంతో ప్రాణశక్తి ఎంత పనిచేస్తుందో అంత భౌతిక శరీరం చేయాలి కదా. ఇంకా దానికి 10 రెట్లు మనమే శరీరం. మరి మనస్సు యొక్క శ్రమ కూడా చేయాలి కదా. మానసిక శ్రమానికి భౌతికంగా ఏదో ఒక రియాక్టింగ్ ఉంటుంది కదా. మీరు లేదని అనుకున్నా బ్రెయిన్స్ రియాక్ట్ అవ్వాలి కదా, బ్రెయిన్ సెల్స్ రియాక్ట్ అవ్వాలి కదా. మరి బ్రెయిన్ సెల్స్కి శ్రమ ఉంటుంది కదా, మరి దానికి తగిన శ్రమతో మీరేం చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ పరిస్థితి. యోగ నిద్ర అంటారు. మరి యోగ నిద్రతో మీరు భౌతిక శరీరం ఎంత యాక్టివ్ అవుతుందో అని చెప్పుకుంటున్నారు మీరు. మరి అది నిద్రపోతున్నప్పుడు మనసు ఏం చేస్తుందిరా, చాలా చాలా ప్రశ్నలు ఆలోచించుకోవాలమ్మా. శ్రమశీలత అంటే దాన్ని 2 పారాగ్రాఫ్లో పరమపూజ్య గురుదేవులు ఇచ్చేశారు. అవంతా గురువుగారికి అలవాటు ఉంది, ఏది రహస్యంగా ఉంచదు. కానీ అదేంటో మీరు అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నవి నేను మీకు ప్రస్తుతం దాని గురించి చెప్పదలుచుకునే మూడ్లో లేను, తప్పు చెప్పాను. దాని గురించి ఇంకా నేను ఆలోచించుకునే శక్తి ఇంకా రాలేదు. కానీ అందులో ఏదో గందరగోళం ఉంది అని మాత్రం అర్థమైంది. ఆ గందరగోళం మీకు అందజేశాను. ఇదేం చెప్పాను నేను, భౌతిక ప్రాణమయ మనోమయ శ్రమశీలతలు ఏమిటి క్వశ్చన్ వేసుకోండి అమ్మ. మీరు భౌతిక శ్రమే క్వశ్చన్ మార్క్. ఇంకా ప్రాణమయ శరీరం ఏం చేయాలరా, దేవునికి తెలియాలి. మనోమయ శరీరం తెలీదు, కొంచెం ఆలోచించుకోండి. రెండోది, మితవ్యయము అనే మాట ఎందుకు చెప్పారు అక్కడ పరమపూజ గురుదేవులు అంటే, మితవ్యయతము అనేది డబ్బుల గురించే సాధారణంగా మాట్లాడుతున్నాం, అది కరెక్ట్ కూడా. కానీ నేను మీకు 20వ కేడిఎస్లో మితవ్యయత అనే డబ్బు ఒకవైపు ప్రాణాలకి కూడా ఫలితం ఇస్తుంది, సమయానికి కూడా ఇస్తుంది అని చెప్పినప్పుడు, సమయము ఎలా మితవ్యయత చేయగలరు, ప్రాణాలను ఎలాగా తగ్గించుకు మితవ్యయతం చేయగలరు, ఆలోచించుకోవాలమ్మా. చేత పరమపూజ గురుదేవుల పుస్తకాలు మీరు వింటున్నప్పుడు ఆయన పుస్తకాలు చాలా చాలా అర్థం చేసుకుంటే ఏదేదో చెప్పేస్తూ ఉంటారు ఆయన, ఓపెన్గానే చెప్తారమ్మా. మితవ్యయత మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక పారాగ్రాఫే ఉంది, ఫ్యూ లైన్స్ చేత. అందులో మితవ్యయత అంటే నిరర్ధకమైన ఖర్చు అన్నాం అంతే, ఒక లైన్ అందులో పేజీ 21లో సెకండ్ లైన్ లో లాస్ట్ వర్డ్. కానీ నిరర్ధకత అంటే అర్థం ఏంటి, అర్థము నీ అంటే నో, నీ అర్థము, మరి అర్థము అంటే మీనింగ్ అని కూడా ఉందిరా. చేత మీరు ఎలా చదువుకోవాలి పరమపూజ గురుదేవులు అన్నది నేను మీకు 20 కేడిఎస్లో చెప్పాను. నేను మీకు సమయము, ధనము, ప్రాణము అది మీరు అర్థం చేసుకోవాలమ్మా. అప్పుడు మీకు మితవ్యయత అంటే ఏం చెప్పారో, మిథం సత్యయుగం అంతా ఎన్ని లక్షల సంవత్సరాల వరకు జరుగుతుందో మీరు చూసుకున్నారు కదమ్మా. ఏదో ఇచ్చాడు నాకు కనిపించటం లేదు, 17,28,000 సంవత్సరాలు అంతేనా, చేత 18 లక్షలు అనుకోరా, చేత ఇంకొక 18 లక్షల వరకు మీరు ఈ భౌతిక ప్రాణమయ మనోమయ శరీరాలని దాటుకుని అప్పుడు అందరూ కలిసి చేసుకుంటారమ్మా ఇవంతా. అన్ని వ్యక్తులు కేవలం భౌతికమే కాదు, ఇక్కడ మనం భౌతిక వర్క్లు ఏదైనా ఉంటేనే తప్ప, మనం చెప్తూ ఉంటాం కూడా కదా, ఉండైనా చంపుదాం అనుకుంటే ఎవరు ఏమవుదు, వాడు ఫిజికల్గా కొడితేనే దానికి విలువ ఉంది చంపేస్తే. కానీ మరి ప్రాణమయ శరీరం చంపేది ఏంట్రా, ఎవడు ఎవడిని చంపలేడు. భగవద్గీత అదే కదా గందరగోళం, మరి మనమే కోసం మరి ఏంట్రా ఈ గందరగోళం అంతా. మితవ్యయత దాని గురించి ఆలోచించుకోండి. ఇవాళ ఈ చెప్తున్నటువంటి ఎందుకు చెప్తున్నా అంటే దీంతో ఈ పుస్తకం ఆపేయబోతున్నాను నేను. ఈ బుక్కులో చెప్పవలసిన విషయాలన్నీ మీకు అర్థమవుతే చాలు. శిష్టత అది 3 లెవెల్లోనూ ఉంటుందిరా. మరి ఆ శిష్టతకి మేము ఏమని చెప్తామో మనకి తెలీదు, ఎందుకంటే మీరు ఫిజికల్గా ఏదో శిష్టత అవుతే చూపిస్తున్నాం తప్ప ప్రాణమయ శిష్టత అంటే ఏమిటి, మనోమయ శిష్టత అంటే ఏమిటి, అదేవిధంగా 4 సువ్యవస్థ. కానీ ఇదంతా చెప్తున్నప్పుడు మీరు ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి అమ్మా, ఫిజికల్గా మీరు పని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పైవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. భౌతిక శరీరం యొక్క గొప్పతనం అది కలియుగంలో. చేత ఏదేదో నేను చెప్పానని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మితవ్యయతలు కానీ, శ్రమశీలతను కానీ, మితవ్యయను కానీ, సువ్యవస్థతను కానీ, సహకారాన్ని కానీ మీరు ఫిజికల్గా కరెక్ట్గా ఉంటే లైన్ బై లైన్ 100% ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. దాని తర్వాత 4 వర్చస్సులున్నాయి, ఇంగిత జ్ఞానం, నిజాయితీ, బాధ్యత, ధైర్యము. ఇవన్నీ చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే నేను పేజీ 30 చూసుకోండి అమ్మా, 30 చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. ఎందుకంటే ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో పరమ పూజ్య గురుదేవుడు చెప్పింది కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇందాక చెప్పిన చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. రెండో పారాగ్రాఫ్ చూసుకోండి. ఇది ఎటువంటి కాయకల్పం అంటే దీని కొరకు ఎవరైనా బాహ్య ధన్వంతరిని ప్రార్థించవలసిన పని లేదు. ఆ మాటలో అండర్లైన్ చేసి ఓపెన్గా చెప్పేశాడు ఆయన. ఈ ఐదు శీలాలు, నాలుగు వర్చస్సులు సత్యయుగంలో మీకు ఏం జరగబోతోంది అంటే మీరే ఇప్పుడు చేసుకు ఎవరైతే దాన్ని ఆ యమ నియమాలు బదులు ఎవరైతే వీటిని చేస్తాడో ఈ రిజల్ట్స్ వస్తున్నాయని అదే రాస్తున్నాడు ఆయన. ఇది ఎటువంటి కాయకల్పం అంటే దీని కొరకు ఎవరైనా బాహ్య ధన్వంతరిని ప్రార్థించవలసిన పని లేదు. ధన్వంతరి అంటే ఒక అర్థం ఏంటి అంటే మెడికల్. మీరు ఆలోచించుకుంటే అందులో చాలా చెప్పారు గురుగారు. ధన్వంతరము అనే మాటలో చాలా అర్థాలున్నాయి, సత్యయుగం కదురా. కానీ ఇక్కడ హెల్త్ గానే ఆలోచిస్తే మీకు ధన్వంతరి అవసరం లేదు. మీకు ఇందాక హెల్త్ గురించి చెప్తూ నిన్న చెప్పిన నియమాలన్నీ పరమ పూజ్య గురుదేవులు చెప్పించారు కదా, అక్కడికి ఆ నియమాలు ఇవాళ పొద్దున్న 6 గంటలకు చెప్పిన మీరు అదొక్కటి మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నా ధన్వంతరావు అవసరం లేదు మీకు. చిత్త పరమ పూజ్య గురుదేవులు ఏవేవో ఎన్నెన్ని పేజీలు ఎక్కడెక్కడ ఏమి రాసేశారు అంచేతే నేను చెప్పినవంతా కూడా వింటున్నటువంటి వాళ్ళని ఇవయ్యా బాబు ఇవంతా నోట్ చేసుకోండి, వీటిని నోట్స్గా ఉంచుకోండి, చదివినవి చాలా చాలా చదువుకోండి. మీరు చదువుకోవటం కాదు, మన వాళ్ళందరూ తెలుసుకున్న వాళ్ళకు కలిసి చదువుకోవాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఇంకేత ఈ 5 శీలాలు 4 వర్చస్సుల గురించి చెప్తోంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి. అవంతా పరమ పూజ్య గురువులు లేచిన కొన్ని పుస్తకాల్లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన వాంగ్మయంలో ఇవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధన్వంతరి గురించి నేను ఇచ్చిందంతా కూడా నిరోగ జీవనం యొక్క మహత్వపూర్ణ సూత్రము 39 వాంగ్మయంలో ఉందమ్మా. ధన్వంతరిని ప్రార్థించవలసిన లేదు. దాని తర్వాత లైన్ ఇది చవన ఋషి వంటి యవ్వనము ఇది చవన ఋషి వంటి పునయవ్వనము పొందగల యోగము. స్పష్టంగానే అర్థమవుతోంది కదా. దాన్నే ముఖ్యంగా అరవిందో చెప్పాడు తన సాధనలో. దీని కొరకు అశ్విని కుమారులు అనుగ్రహము ఏమాత్రము అవసరము లేదు. మీకు తెలుసు కదా అశ్విని దేవత అంటే ఎవరో దేవతల యొక్క డాక్టర్. ఏం చెప్తున్నారు గురువు గారు, ఈ పంచశీలాలు 4 వర్చస్సులు కనుక ఉంటే ఇంకా అశ్విని అవసరము లేదు, అశ్విని కుమారులు. ఇది మొత్తము ఉదాత్తీకరణ యొక్క పశువును దేవతగా మార్చగల గొప్ప ఉపలబ్ధి. దీనికే ద్విజత్వము అని ఇంకొక పేరు ఉన్నది. మరి ద్విజత్వం కావాలంటే వీళ్ళేం చేయాలిరా, గాయత్రి చేసుకోవాలి, అందుకని గాయత్రి చేసుకోండి రా అన్నారు. ఒక వేపేమో ఈ 5 శీలాలు 4 వర్చస్సులు దాంతోపాటు ద్విజత్వానికి కావాల్సిన ఇంకోటి ఏమని చెప్పారైనా గాయత్రి తెలియాలి మీకు. ఇందులో ఆకృతి కాక ప్రకృతి మాత్రమే మారుతుంది. అంటే దీనివల్ల మీ శరీరాలు ఏదో అయిపోతుంది అనుకోకండి, ప్రకృతులు మారుతాయి. మనిషి ఏ విధమైన ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ క్షేత్రంలో శ్రేష్ఠత యొక్క సహజ లాభము కలుగుతుంది. పేజీ ఇందాక నేను చెప్పింది 30వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్ ఉంది. నిన్న మీతో నేను చెప్పాను 33వ పేజీలో అగ్నితో కలిసి ఏకాత్మత జరిగితే ఇంధనము ఆత్మతో పరమాత్మలాగా జరుగుతుంది అని, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది 33వ పేజీలో చెప్పాను. దాని తర్వాత ప్రతీక పూజ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను జలము, ధూపము, దీపము, చందన, పుష్పము, అక్షంతలు. పేజ్ 35లో ఉన్నది నిజమైనటువంటి ఉపాసనది. దాని మీద పరంపూజ గురుదేవుల సెకండ్ వాల్యూమ్ అనుకుంటాను ఈ ఉపాసన గురించి చెప్పింది. దాన్ని చూసుకోండమ్మా. అందులో చెప్పింది ఇదే. అందులో ఒక వాల్యూమ్ ఉంది, కానీ అందులో ఆయన చెప్పదలుచుకున్నది ఇంతే. జలము ఉపయోగించుకోవటం తెలియాలి, ధూపం ఉపయోగించుకోవటం తెలియాలి. 3వ వాల్యూమ్ రెండు కాదమ్మా. నిజమైన ఉపాసన 3వ వాల్యూమ్లో పరంపూజ గురుదేవుల దాంట్లో ఉంది. దాన్ని ఇందులో సింపుల్ గా చెప్పాడు ఆయన. చిత్త జలము అంటే ఏంటో మీరు సాధారణంగా తెలుసుకోవాలమ్మా. ధూపం అంటే ఏంటో తెలుసుకోవాలి, దీపం అంటే ఏంటో తెలుసుకోవాలి, చందనం అంటే ఏంటో తెలియాలి, పుష్పము అంటే ఏంటో తెలియాలి, అక్షతలు అంటే ఏంటో తెలియాలి. అంటే ఈ టెక్నిక్కి 20 KDS లో మీకు స్పష్టంగా చెప్పానమ్మా. ధనము, కాలము, పురాణము, ఈ మూడు కలపాలి. అందుకే 20 KDS కి అంత టైం తీసుకున్నానమ్మా నేను. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేత జలము, ధూపము, దీపం, చందనం, పుష్పము, అక్షంతలు, మొత్తం 6. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నిన్న జపం, ధ్యానం మరియు ప్రాణాయామం గురించి చెప్తూ, జపము అంటే నామము ఎందుకు చేసుకుంటాము అని నేను మీకు చెప్పాను. నేను నామము యొక్క తాత్పర్యం ఏమని అంటే పేజ్ 37లో చెప్తున్నామా, ఫస్ట్ పారాగ్రాఫ్. నామజపం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఏ పరమేశ్వరుని ఆయన నియమాలను సాధారణంగా మర్చిపోతుంటామో పలుమార్లు స్మృతి పటలంపై ముద్రించుకుని మర్చిపోయే తప్పిదనము చేయకుండుట. చేత ఎప్పుడు మనం అయితే సాధారణంగా పరంపూజ గురుదేవులు కానీ గాయత్రిని కానీ ఎప్పుడు నిరసలో ఏ పని చేస్తున్నా, ఏ పనులు చేయాలనున్నా, మనం చేసినటువంటి పనికి ఆధారం ఏంటి అంటే గాయత్రి, లేకపోతే గురువు గారు. ఇంకా ధ్యానం అంటే ఏంటి? నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుందామా, పేజ్ 37. ఎవరిని ధ్యానం చేస్తామో వారిని లక్ష్యంగా పెట్టుకుని తద్రూపంగా తయారగుటకు ప్రయత్నం చేయబడుతుంది. ఇక ధ్యానం ఎవరి గురించి మనం చేస్తున్నామో వాళ్ళకి ఏదో అంటాం కాదు, ఐడియల్. మన సత్యమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని చేసేటటువంటి ఐడియల్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మన మొత్తం జీవితం అతనే మన లక్ష్యం. చేత మనం ఏదైతే ఐడియల్ అని అనుకుంటున్నామో ఆ ఐడియల్కి ఒక ఐడల్ ఉంది. అంచేత ఒక బొమ్మ చూసుకుని ఏదో మురళి పెట్టుకున్న కృష్ణుడను, చక్రం ఉన్నటువంటి కృష్ణుడనో కాదు మీరు ఐడల్ అంటే. మీ ఇష్టం ఏ మూర్తి పెట్టుకుంటారో, కానీ అది ఏం చెప్తుంది అది అర్థం చేసుకోండి. దాని ప్రకారం మీ జీవితాలు మంచుకోవాలి. కృష్ణుడిని కష్టమేమో మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, రాముణ్ణి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంచేత ధనస్సు ఉన్న ఒక బాణం చేతిలో ఉన్నటువంటి రాముణ్ణి మనం ఎదురుకుండా పెట్టుకున్నాం. ఇంకా రాముడి గురించి అన్నీ తెలుసు కదమ్మా, ఏ ఏ లక్ష్యాలు ఉన్నాయో, ఏ అక్షరాలు ఉన్నాయో ఆయనకి, ఏ లక్ష్యాలు ఉన్నాయో అవంతా అతను చూస్తూ ఉంటే రామాయణం మొత్తం గుర్తుకొస్తుందమ్మా. అలాగే మనం పరమపూజ్య గురుదేవులను గాయత్రిను పెట్టుకున్నప్పుడు ఎదురకుండా ఫోటో పెట్టుకుని గాయత్రిని చూసి మీకు ఓ అంటే ఢమ రాకుండా ఉంటే అసలు ఆ మూర్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మూర్తి అంటే ఫోటో అని కూడా అనుకుంటున్నా. అందుకే సాయిని సాయి ఫోటో చూస్తే సాయిని చూసినట్టే అంటాం. ఏమో ఇప్పుడు చాలా మంది ఏం చేయటం లేదు, సాయి అక్కడ ఎదురుకుండానే ఉంటాడు, వాడు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి డౌట్, సాయి ఫోటో ఉంటే సాయి ఉన్నట్టే అని అంటూ ఉంటారు నోటితో. పోనీ అలా అనకండి, ఇక్కడ పరమపూజ్య గురుదేవులు గాయత్రి గురించి అంటే నువ్వేం చూశారా, గాయత్రికి ఏదో దీపం పెడతారు, నీళ్లు పడేస్తారు ఆయన మొహన, పోనీ పెట్టేదేదో 2-3 లీటర్లు పెట్టచ్చు కదా, ఆహా ఎంతో 3-4 చుక్కలు పెడతారు ఆయన, వాళ్ళకి సరిపోతుందో లేదో తాగటానికి. పుష్పాలు దేవుడికి తెలియాలి ఏం పెడతారో. సాధారణంగా ఏం చెప్తూ ఉంటారు అంటే విష్ణువుకి చందనం అని. 3 చేతులున్న మారేడి, మారేడేగా శివుడి ఇష్టం, 3వి మరి గాయత్రికి ఏం ఫోటోలో ఏ పుష్పాలు మీ ఇష్టం రాయేది అనే విషయం చూసుకోండి రా అని చేత జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఇవంతా దేని గురించి నేను చెప్తున్నాను, ఒక ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఐడల్ ఐడియల్కి ఆధారం. నువ్వు ఒక ఆదర్శాన్ని ఒక ఐడల్ని చెవిలో పెట్టుకుని చేసుకుంటావు. రాముడిని చూస్తే వచ్చే ఐడియాలు వేరు, కృష్ణుడు కనిపించే ఐడియాలు వేరు, శివుడు కనిపించే ఐడియాలు వేరు. లెనిన్ బొమ్మ ఫోటో పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా కమ్యూనిజం గురించి అన్ని ఆలోచనలు వస్తాయి, డౌటే ఉంది అందులో. చేత అక్కడ ఫోటోలు అవి కాదమ్మా ఇంపార్టెంట్, ఐడల్ అంటే చాలా చాలా ధ్యానం గురించి చెప్పానమ్మా నేను. దాని తర్వాత ఈ ప్రాణాయామాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ప్రాణాయామం అంటాం ప్రాణమే శరీరం అని, కానీ అసలు యాక్చువల్గా ఒక్కొక్క తలానికి మధ్య ఉన్నటువంటి శక్తి ఇచ్చేటటువంటి శక్తి ప్రాణం అంటాం. భూర్ భువాకి మధ్య ప్రాణము, భువ స్వహక మధ్య ప్రాణము, స్వహ మహాక మధ్య ప్రాణము. అలాగా ప్రాణము అనేది ఈజ్ అ లింక్ బిట్వీన్ ఆల్ 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 లెవెల్స్. అందుకనే రాళ్ల ప్రాణం నుంచి లింక్ అప్ అవుతే చెట్లు వస్తాయి, చెట్ల నుంచి ప్రాణము లింక్ అప్ అవుతే జంతువులు వస్తాయి. అది ఆ హింట్ చెప్పాను నేను మీకు, సైంటిస్టులుగా తెలియదమ్మా ఈ జంప్ ఎవరయ్యా, చెట్లు ఎలాగా రాళ్లు చెట్లు జంప్ ఎక్కడైందో తెలియదు. ఎక్కడ లింక్ ఎప్పుడుంది అంటే ప్రాణంలో ఉంది. వృక్షాలు జంతువులయ్యాయి, ఎలా అయ్యాయి, ప్రాణం మధ్యలో ఉంది. చెట్టు ఈ ప్రాణము అనేటటువంటి ఒక శక్తి ఏదో దాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవటం లేదు. ఇది ఓం భూర్భువ స్వాహ మహ జన తప సత్యం వరకు మధ్య 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 మధ్యన ప్రాణ లెవెల్స్ ఉన్నాయమ్మా. ఆ ప్రాణాయామం గురించి రాస్తున్నది చూసుకోండి, 38వ పేజీలో ప్రాణాయామములో ముక్కు ద్వారా బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్న ప్రాణతత్వమును లాగుట, ధారణ చేయుట మరియు లోపల దాగి ఉన్న అశుభమును చిమ్మివేసే భావన చేయబడుతుంది. లైండ్ చూసుకోండి అక్కడ పేజ్ 40, జాగ్రత్తగా చదువుకోండమ్మా. అక్కడ చదువుతున్నాను నేను, దాని కింద లైన్ నుంచి చూసుకోండి ఎక్కడి నుంచిందో. అంటే 39 లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి వినుకోండి అందరూ నాతో పాటు. నేను దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్నానము, భోజనము, నిద్ర, మల విసర్జన వంటి నిత్యకృతముల వలె ఉపాసన ఆరాధన కొరకు కూడా నిత్యము కొంత సమయము ఉండాలి. ఆ విధంగా జీవిత లక్ష్యమును హృదయంగమము చేసుకునుటలో మరుపు లేక నిర్లక్ష్యము ఉత్పన్నము కాకూడదు. ప్రాతకాలమును తెరిచి కళ్ళు తెరిచిన వెంటనే కొత్త జన్మ జన్మించినట్లు భావించాలి. మరియు ఈ రోజులో ఉన్న అవధిని ఒక్క జీవితమని భావిస్తూ దినచర్యలో సమయం, శ్రమ, చింతన మరియు వ్యవహారాలలో అధికమైన ఉత్కృష్టత ఉండునట్లు తయారు చేయాలి. ప్రాతకాలమున తయారై దానికి అనుగుణంగా ఆ రోజు గడపాలి. అందులో ఏ విధమైన నిర్లక్ష్యము తడబాటు ఉండే అవకాశము ఉండరాదు. ఇదే విధంగా రాత్రి నిద్రపోయే సమయంలో ఒకరోజు జీవితంలో అంతమైనట్లు భావిస్తూ ఈ రోజున చేసిన క్రియాకలాపాలను ఎంత కఠినముగా సమీక్షించుకోవాలంటే జరిగిన పొరపాట్లకు రెండవ రోజు ప్రాయశ్చిత్తము చేసుకునగలగాలి. మరియు తర్వాత రోజు అధికమైన సత్కర్మలను అధికమైన నిజాయితీతో అవలంబించగలగాలి. దేవుడికి తెలియాలమ్మా, ఇదేదో నేను ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట ఎక్కడో చెప్పాను అమెరికా నుంచి. దేవుడికి తెలియాలి మీరు చూస్తున్నారో లేదో, అందుకని నేను చదివో తెలిసాను దాన్ని. డైరీ అది, అది ఎలా చూసుకుంటారో చూసుకోండి. ఇంకా మనం చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతవరకు చెప్పినవంతా మనం వ్యక్తిగతంగా మీరు డైరీలో రాశారో అక్కడ రాస్తారో పూజలు చేస్తారో ధ్యానాలు చేస్తారో ఇంకా ఏంటవి 5 శీలాలు 4 వర్చస్సులు చేస్తారో ఏమో చేసుకోండి. కానీ అందరం కలిసి చేసి ప్రపంచం కోసం స్పష్టంగా చెప్తున్నటువంటి మాటలైనా చేయగలమా? పేజ్ 41. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆయన చెప్పింది 3వ లైన్లో ఉంది చూసుకోండి. మీరు కనీసం 1 సంవత్సరం లేకపోతే కనీసం 2 సంవత్సరాలలో ఒకసారైనా 9 రోజుల సాధనా శిబిరానికి వచ్చి తీరాలి. దాని కిందనున్న ఆన్సర్ ఏంటో ఆయన చెప్పారు. మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, లేదా మారుతోన్న పరిస్థితులకు అనుగుణ్యంగా కొత్త వెలుగు కొత్త మార్గములు లభిస్తుండటం జరుగుతుంది కనుక. అది ఫస్ట్ కండిషన్. 9 రోజుల సాధనా శిబిరాలలో సంవత్సరములకు ఒకసారిగా లేకపోతే కనీసం 2 సంవత్సరాలలో ఒకసారైనా హరిద్వార్కి వెళ్ళాలి. ఇంకా 42వ పేజీలో 2వ లైన్లో చల జ్ఞాన మందిరము లేకపోతే జ్ఞానరథము. అమ్మా ఇవంతా మీరు ఎలా చేసుకుంటారో పెద్ద అవసరం లేదు. ఒక చిన్న సంచిలో, తెలుగులో పుస్తకాలు పెద్దగా లేవు అనుకుంటే, పాత యుగశక్తి గాయత్రి సంచికలు ఉంటాయి గ్యారంటీగా, దాన్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళండి. ఇది నేను చెప్పి మీరు ఊ అంటాం కాదమ్మా, ఇది జరగాలి. ఎందుకంటే పుస్తకాలు లేదు అనే, తెలుగులో పుస్తకాలు లేదు అనే మాట ఎక్కడొస్తాయిరా నీకు? మ్యాగజైన్స్ ఉంటాయి, పాత మ్యాగజైన్స్ ఉంటాయి, గాయత్రి శక్తి గాయత్రి యుగశక్తి గాయత్రి. ఇంకో దారి లేదు. మీరు సత్యయుగంలో ఉండాలి అనుకుంటే దానికి పరమ పూజ్య గురుదేవుల గురించి చెప్పినవి చెప్పాలి తప్ప. మీరేదో చాలా విషయాలు చెప్తే చెప్పుకుని ఏమో మీరు కృష్ణుడప్పుడు ఇంకోడు ఉండేవాడు రా, వాడెవడో తెలియదు ఇంకో కృష్ణుడు పౌండ్రికల్లాగా, మీరు కూడా గురువు గారితో పౌండ్రిక చేసుకోండి అమ్మా, నాకే అబ్జెక్షన్ లేదు. దానికి కృష్ణుడు ఏం చేశాడో గురువు గారు అదే చేస్తారు, అంతా నాకు తెలీదు, చూసుకోండమ్మా. అంచేత ఆ ఒక చిన్న పని యుగ శక్తి గాయత్రిని అందరికీ అందగలమా, మీకు దమ్ముంటే నేనేమన్నా మీరు చేసి తీరండి అంటాను. మీరు కొత్త కొత్త సంచికలు మెంబర్షిప్ చేయాలి, ఇంకో దారి లేదు. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, ఇక్కడ గురువు గారు రాశారు. మరి గురువు గారు చెప్పింది చెప్పగలను కానీ నేనేం చేయలేను కదా, అంచేత మీ ఇష్టమా. ఇంకా సైకిల్ మీదో నాలుగు చక్రాల బండి మీదో మందిరాకృతిలో తోపుడు బండి కనిపించో, లేకపోతే ఇంకో ఏమో మీరు ఏమేం చేస్తారో చేసుకోండి. కానీ ఏం చెప్పాను నేను మీకు, ఖచ్చితంగా యుగశక్తి గాయత్రి మెంబర్షిప్స్ మీరు ఎంతమందికి ఇవ్వగలిగారు? నేను 5-6 వేల మందిని చేయించలేరా మీరు ఒక్కొక్కడు? అదొక్కటే పట్టుకుంటే చేయలేరా ఏంటి? పరమ పూజ్య గురుదేవుల వెనకతలుంటే ప్లస్ పుస్తకాలు అవి ఎంత చదువుతారో 20 KDS గురించి నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. ఆ పుస్తకాలు ఎంత గొప్పవో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎక్కడో వెబ్లో ఎక్కడో పెట్టేస్తారో మన వాళ్ళు, చాలా ఇష్టం అమ్మా మన మనకి. ఏదేనంటే వెబ్ నాకేమిస్తుందంటే అది కవ్వెబ్బా ఏంటనే సాలిగోడు వెబ్బులా కనిపిస్తూ ఉంటుంది. ఉన్నది కూడా అందులో ఇరుక్కుపోయాయేమో నాకు తెలీదు. మరి లొబ్బులో ఏంటది వెబ్బేనమ్మా, అది వెబ్లో ఉంటాయో ప్రపంచంలో ఉన్న వాళ్ళకి తెలుగులో చెప్పేవి, హిందీలో చెప్పేవి, ఇంగ్లీష్లో ఉన్నవి అన్నీ ఉన్నాయిరా. మీకు వచ్చిన భాషలు మీకు తెలుసుని ఉన్నాయి. ఇవి మరి ఇంత విషయం, ఇంత వెబ్ అంతా ఉంది, మొబైల్స్ ఉంది, టీవీలుండి ఈ జ్ఞానాన్ని మన వాళ్ళకే రోజు చూడటం, మన బంధువులకి స్నేహితులకి ఇవ్వటం, అలా అలా ఏం చేస్తారు చూసుకోండి అమ్మా. నేనేం చెప్తాను అందులో ఇందులో కానీ కరం పూజ గురుదేవులు ఏం చెప్పారు అంటే 42 లాస్ట్ పారాగ్రాఫ్ సహాయ నిరాకరణోద్యమ రోజులలో కాంగ్రెస్లో గొప్ప గొప్ప నాయకులు ఖాదీ ప్రచారానికి ఏదో అవస్థపడ్డారు. మరి మీరు పరమ పూజ్య గురుదేవుల యొక్క పుస్తకాలు చర జ్ఞానమందిర్ చెయ్యగలమా? కానీ మీ ఇష్టం. మీకు ఇంకా ఇష్టం అయితే మీ ఇంటిలోనో మీ ఉందరో గాయత్రి మంత్రం లాంటిది తయారు చేసుకుని అక్కడ మళ్ళా ఏదో టెంపుల్ కట్టుకుని 1 కోట్ల మందిని అందరినీ ఇచ్చుకుని అందులోంచి 50 కోట్లు నువ్వు తీసుకుని 1 కోటితో టెంపుల్ తయారు చేసి ఆ 23 కోట్లు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఇచ్చుకుని అలాంటి వేధవ పనులు చేయకుండా గాయత్రి ఫోటో ఒకటి పెట్టుకుని గాయత్రి మందిర్ ఎలా చేయాలో చెప్పినట్టు నాకు గుర్తమ్మా ఎక్కడో గోఖలే వినాయకుడు ఎలా తయారు చేశాడు. ఆ వినాయకుడు చెప్పుకోవటంలో వల్లనే చాలా ఏదో చేశాడు. చేత ఆ గాయత్రి మందిర్ ఏదో రాసి ఉంటారా, ఎక్కడో చెప్పుంటారు మీకు, ఎందుకు చూసుకుంటారా ఎక్కడ చేసుకుంటారు అంటే దాని గురించి నేనేం పెద్ద గొప్ప ఏం చెప్పటం లేదురా. ఏదో పుస్తకాల్లో ఉన్న లైన్ ఏదో చూస్తున్నాను, పెద్ద గాబరా పడకండి. అందుకే మీరు ఏం చేస్తున్నారని కూడా వింటలేదు. కానీ 43వ పేజీ సెకండ్ పేజీలో ఉన్న 2 ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటున్నానమ్మా. భగవానునికి అనునయములతో విన్నవించుకునే కోరికలతో నిండిన పూజార్చనలు చిరకాలం నుండే జరుగుతూ వస్తున్నాయి. చూసుకొని రాలైన భగవంతునికి అనునయముతో విన్నవించుకునే కోరికలతో నిండిన పూజార్చనలు చిరకాలము నుండే జరుగుతూ వస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకున్నామా, పరమ పూజ గురుదేవుల గురించి చదువుకుంటున్నాం మనం, 20 KDS పూర్తి చేశాం. జీవన సాధన బంగారు సూత్రములలో కొంచెం కష్టమైనటువంటి మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కొంచెం ప్రేరణ ఉంటే గ్యారంటీగా మీరు ఇప్పుడు అనుకున్న పనులన్నీ చేయగలరమ్మా. కానీ మీరందరూ కలిసి చేసుకోవటం నేర్చుకోవాలి. ఎవడో ఒక ఇంట్లో కూర్చుంటే జరగదు అమ్మా ఇవంతా, అందరూ కలిసి చేస్తే వస్తాయని ఈ పాయింట్ నేను ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను. అందులో ఇది సత్యయుగానికి కావలసినటువంటి పంచశీలాలు, 4 వర్చస్సులు, యమనియమాలు బదులు ఎంత గొప్పదైంది మొత్తం. ఇంకా సత్యయుగం అంతటి వరకు వచ్చేదమ్మా. అందువల్ల అంత గొప్పది అందచేశాక ఆయన రాస్తున్నటువంటి పారాగ్రాఫ్లో చెప్పింది మనం చేసుకుని మళ్లీ మళ్లీ చదువుకోనమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్లీ చదువుతున్నాను చూసుకోండి. ఆ పేజీ ఎక్కడి నుంచి మొదలెట్టాను అంటే 41వ పేజీలో మొదలెట్టింది. ప్రస్తుతము అనుపమ యోగ లాభములను పొందండి, 2 పేజీలమ్మా. జాగ్రత్తగా చదువుకోండి, నేను చదువుతున్నాను దాన్ని. భగవానునికి అనునయముతో విన్నవించుకునే కోరికలతో నిండిన పూజార్చనలు చిరకాలం నుండే జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజులలో విశేషమైన ఆవశ్యకత ఏమిటంటే, ఆపదతో కూడిన పరిస్థితులలో భగవానుని పిలుపు మీద ధ్యానము నుంచి మనం కోరికలను వదిలి మహాకాలుని ఆహ్వానం మీద వారు సూచిన మార్గములో నడవలసి వస్తుంది. హనుమంతుడు, అర్జునుడు, వివేకానందుడు, వినోబ, ప్రతాప్, చంద్రగుప్తుడు, దాని తర్వాత మీ పేరు పెట్టుకోండి. అంటే మనం అలాంటి వాళ్ళు అవ్వాలని నేనే నవ్వుతో చెప్పటం లేదమ్మా. చంద్రగుప్తుడు తర్వాత ప్రతి వాళ్ళు పరమ పూజ్య గురుదేవుల ముందు మేము మా గురువుని వాళ్లలాగా చేయటానికి ప్రయత్నిస్తాము అనే భావన అందులో చెప్తున్నానమ్మా. హనుమంతుడు, అర్జునుడు, వివేకానందుడు, వినోబ, ప్రతాప్, చంద్రగుప్తుడు, మారెళ్ల శ్రీరామకృష్ణ, ఇంకా మీ పేర్లు మీరు రాసుకోండి, వంటి వారు ఏ పూజలు అర్చనలు చేశారు, ఏం చేశారా వాళ్ళు, ఈ విషయంలో సర్వులకు తెలిసినదేమిటంటే, ఆ దివ్య చేతన ఆహ్వానాన్ని విని తదనురూపంగా కార్యక్రమాలలో లీనమైన వారు, అంటే అప్పుడున్నటువంటి దివ్యమైన చేత ఆహ్వానాన్ని ప్రకారం జీవితం మర్చుకోవటమే తప్ప వాళ్లేమీ అనుకోలే. మనము పరమ పూజ్య గురుదేవుల యొక్క కార్యక్రమాలలో లీనమైపోవాలి. ఈ విషయములో ఇంతకంటే ఏమి చెప్పలేము. బహుశా వారి పూజలు, ఉపాసనల ఆవశ్యకతను వారి ఇష్ట దేవత స్వయముగా పూర్తి చేసి ఉండవచ్చు, మరియు అభీష్ట వరదానాలతో ఈ నిజమైన సాధకుని సంతృప్తిపరిచి ఉండవచ్చు. మనము వారిని అనుసరిద్దాము. దీని వలన కొంచెం కూడా హాని జరిగే జరగదు. ఈ రోజులలో పేజ్ 44 చదువుతున్నానమ్మా. ఈ రోజులలో దివ్య చేతన సేవాభావము గల సజ్జన సముదాయాన్ని అధికంగా విస్తృతం చేసి పనులలో నిమగ్నమై ఉన్నది. ఈ యుగపు మత్స్యావతారము తన శరీరాన్ని విశ్వవ్యాప్తంగా చెయ్యాలని వ్యాకుల పాడుతో ఉన్నది. మీకు తెలుసు కదా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మత్స్యావతారం ఒక చిన్నని కంపడంలో ఉంది. ఎంత 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 ఎత్తుకు దిగింది, ఇప్పుడు అలాగే వెలుగుతుందమ్మా. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజులలో దివ్య చేతన సేవాభావము గల సజ్జన సముదాయాన్ని అధికంగా విస్తృతం చేసే పనులలో నిమగ్నమై ఉన్నది. ఇది పరమ పూజ గురుదేవులు చెప్తున్నారు. అందులో బిజీగా ఉన్నారయ్యా. ఈ యుగపు మత్స్యావతారము తన శరీరాన్ని విశ్వవ్యాప్తంగా చెయ్యాలని వ్యాకులత పాటుతో ఉన్నది. ఇది గురువుగారి మాట. మనము మన మహత్తర ప్రణాళికలో భాగస్వాములు అవుదాము. మరియు మన కోరికలు, ఉపాసన, పూజలు, వరదానాలు మీద అంకుశాన్ని ఉంచుదాము. ఇది చదివిన పాఠకులు ఉద్ధరింపబడి విచారశీల దృష్టితో చూస్తూ అపేక్షించబడినట్లుగానే అధిక పరిష్కృతవంతులై వారు 1 నుండి 5, 5 నుంచి 25, 25 నుంచి 125 వరకు వంటి ప్రక్రియను అలవార్చుకునే నలుగురిని వెతుక్కుని వారిని తమ ప్రయోజనాలలో సహభాగులుగా తయారు చేసుకుని యుగ పంచాయతనాన్ని నిర్మించాలి. ఇంకా ఇప్పుడు రామ పంచాయతం అక్కర్లేదమ్మా, మీరు ఇంకో 4 యుగ పంచాయతనని తయారు చేసుకోండి. ఇంకా దాని తర్వాత వాళ్ళు 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 ఎలాగో తర్వాత జరుగుతుంది. మీరు ఇంకో 4 అవటం చాలా ఈజీ, అది తయారు చేసుకోండి. దానికి సమయదానము మరియు అంశదానము ఇవ్వటం వంటి పనులను అలవర్చుకోవటానికి ఒక్క పని చేయవలసింది. దీని కొరకు ఎన్నో కార్యక్రమాలున్నాయి. అంచేత ఈ సమయదానము, దాని తర్వాత అంశదానాన్ని, ఆ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటి కొన్నింటికి తమ కోరికననుసరించి తీసుకొనవచ్చు. ఆత్మ పరిష్కారము, సత్ ప్రవృత్తి సంవర్ధన కాకుండా ఈ రోజులలో ఏ పుణ్య ప్రక్రియ అయినా ఉత్సాహంతో సొంతము చేసుకోవచ్చు. అదే 1 నుండి 5 అనే నీతిని అలవరుచుకుని సమస్త విశ్వానికి నూతన జీవితం యొక్క విచారధారతో అనుప్రాణితము చెయ్యాలి. ఈ క్రమంలోనే తమ జీవితం యొక్క అసాధారణ పరిష్కారము మరియు వికాసము కూడా సునిశ్చితముగా జరుగుతుంది. దీంతో ఈ పుస్తకం అయిపోయిందమ్మా.